సో లాస్ట్ క్లాస్ నుంచి నన్ను గమనిస్తే అంటే నాకు బాగా స్ట్రైక్ అయిన పాయింట్ అనమాట ఏంటంటే, కృష్ణుడు ఏమంటాడు, సిద్ధపులనే వాడు ఎవరు అని అంటే ద్వంద్వాలని ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళేవాడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పెద్దగా, సుఖం వచ్చేప్పుడు పెద్ద ఉప్పొంగిపోవడం అనేది ఉండదు, అలాగే దుఃఖం వచ్చేప్పుడు పెద్దగా కుంగిపోవడం జరగదు. అతను రెండు విషయాలని, ఈ ద్వంద్వాలని సమానంగా చూసేటువంటి స్థాయి కథ ఎదుగుతాడు. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఒకటే, అంటే భగవంతుడు కూడా మనకి రెండు విషయాలు క్లారిటీ చేస్తాడు. భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి ఈ ద్వంద్వాలు శాశ్వతంగా ఉంటాయి. ద్వంద్వాలు శాశ్వతం ఏంటంటే, మనం భక్తి చేసినా భక్తి చేయకపోయినా, భగవంతుడు చెప్పిన న్యాయంగా ఉన్నా న్యాయంగా లేకపోయినా, ధర్మం ఉన్నా ధర్మంగా లేకపోయినా, మీరు ఎలా ఉన్నా సరే ద్వంద్వాలు పనిచేస్తాయి. సో మనం ఎటువంటి మార్గాన్ని అనుసరించినా కూడా ఇక్కడ ద్వంద్వాలు ఉంటాయి. కృష్ణుడు ఏమన్నాడంటే ద్వంద్వాలు ఇక్కడ ఉంటాయి. మరి కృష్ణుడు మనకేం చేస్తాడు, మరి ద్వంద్వాలు అయి ఉన్నప్పుడు మరి మనకి జరిగే మేలేంటి అని అంటే, మనకి ఆ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళేటువంటి సాధన మార్గం వేస్తాడు మనకి. ఈ మంచి జరిగినప్పుడు ఉప్పొంగిపోవడం, చెడు జరిగినప్పుడు కుంగిపోవడం, ఇలాంటి మానసిక ఒడిదుడుల నుంచి పూర్తిగా బయటపడడానికి మనకి ఒక సాధన మార్గం ఇచ్చి మనల్ని ఈ ద్వంద్వాలకి అతీతంగా మనం చూడమంటాడు. అంటే భగవంతుడు ప్రామిస్ చేయాలి ఎక్కడ కూడా, నీ కోసం నీ కష్టాలు నేను తీసేస్తాను అని, నీ కోసం ఈ ప్రపంచంలో ఈ పరిస్థితి నేను మార్చేస్తాను అని, నీ కోసం నీ దగ్గరికి ఏమి రాకుండా నేను చూసుకుంటానని ఆయన చెప్పను. ఆయన ఏమంటున్నాడంటే ద్వంద్వాలు శాశ్వతం భౌతిక జగత్తులో అంటున్నాడు, కానీ ఆ ద్వంద్వాలకి మనం తయారయ్యి ఆ మానసిక చైతన్యంలోకి మనం ఎంటర్ కావాలి. అది ఎంటర్ కావాలంటే ఒకే మెయిన్ ఒకే ఇది అనమాట, ఒకే మార్గం ఉంది. అది మనం లాస్ట్ క్లాస్లో 61 ఎలా ఈ శతప్రజ్ఞుడు ఆ స్థితికి చేరుకోగలుగుతున్నాడు, ఎలా ఈ శతప్రజ్ఞుడు ఆ పరిస్థితికి చేరుకుంటున్నాడు, అంటే ద్వంద్వాలకి అతీతంగా అతను ఎలా చేరుకోగలుగుతున్నాడని మనం చూస్తున్నాం. ఎట్లాగా, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వసేహి యస్యేంద్రియాని తస్యా ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇప్పుడు మనం గమనిస్తే ఇంద్రియాలని పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నా యందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో పెట్టుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నా యందు నిలిపేవాడు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. శతప్రజ్ఞుడు ఎలా అవుతాడు అని అంటే, తన ఇంద్రియాలని తన మనసుని బుద్ధిని చైతన్యాన్ని పూర్తిగా కృష్ణుడి మీద ఎవరైతే పెడతారో అతను క్రమక్రమంగా శతప్రజ్ఞుడు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అతను భగవంతుడి మీద పెడతాడు కాబట్టే భగవంతుడు తనకి ఆ స్థితిని ఇస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ నేను సొంతంగా నేను సొంతంగా ఎంచుకున్న ఒక మార్గం, నా సొంతంగా నేనే తయారు చేసుకున్న ఒక మార్గం, కనిపెట్టిన మార్గంలో అతను ఎప్పుడు ద్వంద్వాలకు అతీతంగా పోలేడు, శతప్రజ్ఞుడు కాలేడు. అందుకే ఇక్కడ కృష్ణుడు గారిని గమనిస్తే కనుక ఇక్కడ మీరు ఈ శ్లోకంలో మత్పరహ, మత్ అంటే నా పర, యుక్త ఆసీత మత్పరహ, ఎవరు వాళ్ళ యొక్క ఇంద్రియాలని చైతన్యాన్ని పూర్తిగా నా మీద వాళ్ళు పెడతారో అతను శతప్రజ్ఞుడు అవుతాడు. సో ఇవాళ మన ప్రభుపాదులు వారు మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుంచి చివరి అధ్యాయం భగవద్గీతలో 18వ అధ్యాయం 78వ శ్లోకం వరకు దాన్ని మనం గమనిస్తే, ప్రతి భాష్యంలో కూడా అక్కడ కృష్ణుడి మీద పెట్టమని అక్కడ ముందు శ్లోకాలు లేవు. 77వ శ్లోకం 7వ అధ్యాయం నుంచి కృష్ణుడి మీద కృష్ణుడు చెప్పడం మేడం, నువ్వు నా మీద పెట్టు, నువ్వు నన్ను తలుచుకో, నీవన్నీ నా కనిపించు అని క్రమక్రమంగా చెప్పడం ప్రారంభిస్తాడు 7, 8, 9, 10లో. కానీ మొదటి 6 అధ్యాయాలు ఎక్కడ కూడా భగవంతుడు కృష్ణుడు డైరెక్ట్ గా నువ్వన్నీ నా మీద పెట్టు, నువ్వు అని నన్ను తలుచుకుంటా ఉండు అని ఎక్కడ ఉండదు అక్కడ. యాక్చువల్గా అంటే శ్లోకం పరంగా చూస్తే అక్కడ ఉండవు అక్కడ. కానీ ప్రభుపాద మాత్రం భాష చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ఏమని మనం సిద్ధంగా ఉండాలంటే మనం మన భక్తులు ఎదగాలంటే మన ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి, మనం కృష్ణ మీద పెట్టాలి, కృష్ణ మీద పెట్టాలి, కృష్ణ మీద పెట్టాలని చెప్పుకుంటూ వస్తాడు అనమాట. అంటే ఫస్ట్ లేదు కానీ ఆయన మాత్రం భాష చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకని అంటే ఇప్పుడు వాళ్ళని గమనిస్తే ఇక్కడ ఈ శ్లోకం కనెక్ట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు నా మీద పెట్టు నీ ఇంద్రియాలని, నీ చైతన్యాన్ని నా మీద పెట్టు అని. సో ఇక్కడ ఈ ఈ పాయింట్ వరకు వచ్చేసరికి కృష్ణుడు కరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. నా మీద పెట్టండి తాని సర్వాణి సంయమ్య అన్ని సర్వాణి. అంటే అంతకుముందు కూడా ప్రభుపాద గారు భాష చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఏమని కృష్ణుడే దేవాదేవుడు, మనందరూ కృష్ణుడు చెందిన వాళ్ళము, మనం కృష్ణుడిని మర్చిపోయాము, మన ఇంద్రియాలు మళ్ళీ సక్రమంగా మనం అదృష్టంలోకి వెళ్ళాలంటే మన ఇంద్రియాలని కృష్ణుడి సేవలో పెట్టాలని. కానీ అంతకుముందు ఎక్కడ కూడా కృష్ణుడి సేవ కృష్ణుడి మీద పెట్టమని ఎక్కడా లేదు. కానీ ప్రభుపాద గారు దయ ఏంటంటే కన్క్లూషన్ ని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. మొదటి మనం క్రమక్రమంగా ఆ శ్లోకాలకు వచ్చేసరికి మనం స్థిరమైపోతాము. ఓ కృష్ణుడు ఇది చేయగలుగుతాడు, కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణుడు మీదే మనం ఆధారపడాలి, కృష్ణుడు మనం అన్ని కూడా కృష్ణుడు కల్పించాలనే పాయింట్ తర్వాత అర్థం అవుతుంది. సో ఆ విధంగా సుతప్రజ్ఞుడు ఎవరు అని అంటే కృష్ణుడిని కేంద్రీకరించుకుంటూ అన్ని కార్యాలు చేసుకునేవాడు. సరే మరి అలా కాకుండా కృష్ణు మీద పెట్టకుండా కన్నట్లయితే మనసు ఇంద్రియాలు బుద్ధి చైతన్యం ఏదైనా కావచ్చు అతని పరిస్థితి ఏమైపోతుంది? మనసు కృష్ణుడి మీద పెట్టకపోతే అది కృష్ణుడు అనే కృష్ణుడిని కానీ మనం మనం కేంద్రీకరించకపోతే కృష్ణుడు భావంలో కానీ మనం ఎంటర్ కాకపోతే ఏమవుతుంది? ఇది 2:62 చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అనమాట. 2:62, 2:63 కంటిన్యూస్ గా ఉంటాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామక్రోధో విజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామక్రోధో విజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగ సంజాయతే కామః కామక్రోధో విజాయతే. సో ఎప్పుడైతే మనసు లేదా ఇంద్రియాలు కృష్ణుడి మీద వెళ్ళకపోతే అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి, మన ఇంద్రియాలు ఏం చేస్తాయి, మన ఇంద్రియాలు మనల్ని ఏం చేస్తాయి? ఇంద్రియాలు కృష్ణుడి మీద పెట్టకపోతే, కృష్ణుడి సంబంధంలోకి పెట్టకపోతే, కృష్ణుడు సంబంధించిన సేవలో కానీ కార్యక్రమాలు మనం పెట్టకపోతే, ఓకే, అదే ఇంద్రియాలు మన జీవితాన్ని ఎంత అతలాకుతలం చేస్తాయి. అది మన 62, 63 ఇంద్రియార్థములను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అటు ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది, కామము నుండి క్రోధము కలుగుతుంది. సో ఇంద్రియాలు ఇంద్రియార్థములు అంటే కొన్ని వస్తువులు, ఇంద్రియాలకు నచ్చేటువంటి వస్తువులు ఇంద్రియార్థములు. సో ఇంద్రియాలు ఇంద్రియార్థముల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది నాకు కావాలి, ఇది చాలా బాగుంది, అందంగా ఉంది, ఎప్పటికైనా నేను కొనాలి, ఏ రోజుకైనా నేను తెచ్చుకోవాలి, ఎంత అద్భుతంగా ఉంది, అందరి దగ్గర ఉంది, నా దగ్గర మాత్రం లేదే, ఇది ఉంటే నాకు షట్ సరుకుందేమో, ఇది ఉండడం వల్లే నాకు గౌరవం ఉంటుందేమో అని ఎప్పుడైతే ఇంద్రియాలు ఇంద్రియార్థములను కలుసుకున్నప్పుడు మనిషి ఆసక్తి పెంచుకుంటాడు. ఎట్లయినా సరే అది నేను నాకు కావాలి, ఏ ఎంత కష్టపడినా సరే, నేను చెప్పే దోచుకోయినా సరే నాకు అది కావాలి, ఆసక్తి కావాల్సిందే. డబ్బులు లేవు పర్వాలేదు, అప్పు చేసే మనం చేయాల్సింది. అది ఎవరి దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర నుంచి అటు తీసేసుకోవాలి మనం. ఆసక్తి పెరుగుతుంది, ఆసక్తి ఆసక్తి లెవెల్ అనేది మన దగ్గర రాలేదు అనుకోండి, మన సపరేట్ నెక్స్ట్ కామం పెరుగుతుంది. కామం అంటే నాకు అది కావాల్సిందే. ఆసక్తి అంటే ఇష్టం పెరిగింది దాని మీద, ఉంటే బాగుండు అనిపించింది ఆసక్తి దగ్గర. అయినా ఆ లెవెల్లో అది దొరకలా, మనకి ఆ వస్తువు దొరకలా, ఎట్లో మనం పని లేకపోయామో లేకపోతే మనకి తప్ప ఆ వస్తువు మనకు చేరలేదు. ఇప్పుడు కామం ఉద్భవించి, కామం ఉద్భవించడం కామం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అది ఎట్టి పర్సన్ నాకు కావాల్సింది, అప్పుడు దొరకలేదు అనుకోండి, నాకు ఎట్టి పర్సన్ కావాలని కూడా దొరకలేదు అనుకోండి, కామం నుండి క్రోధం క్రోధం కలుగుతుంది. అంతే కదా, మనకి కావాల్సిన దొరికినప్పుడు మనకి ఇవ్వనప్పుడు ఆటోమేటిక్ గా మనకి కోపం వచ్చేస్తుంది. సో ఆ కోపంలో మనం ఎలా ప్రవర్తిస్తామో మనకే బాధిస్తుంది. అంటే ఇంద్రియాలు ఎప్పుడైతే కృష్ణుడి మీద కాకుండా కృష్ణుడు సంబంధంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకి, శాస్త్రాల నియమ నిబంధనలకి, ఇంద్రియాలు కానీ దాని దగ్గరగా పనిచేయకపోతే, ఇంద్రియాలు దానికి ఏదో ఒక ఎంగేజ్మెంట్ కావాలి, దేనికో దానికి అది ఏదో విధంగా దానికి కొన్ని వస్తువులు కావాలి. సో ఆ వస్తువులు కృష్ణ సంబంధంలోకి, కృష్ణుడు అప్రూవ్ చేసిన వస్తువులు అయితే ఇంద్రియాలతో పాటు మనిషికి కూడా మేలు జరుగుతుంది. కానీ అది కృష్ణుడు అప్రూవ్ చేయకపోతే, శాస్త్రాలు అప్రూవ్ చేయనటువంటి విషయాల పట్ల ఇంద్రియాలు ఆటోమేటిక్ గా ఆసక్తి పెంచుకుంటే మాత్రం, అప్రూవ్ చేయనటువంటి అంటే కృష్ణుడు వద్దన్నవి, పనికిరానివి, మనం పనిచేయవు అన్నవి, మనం కానీ వాటి మీద ఎక్కువ ఆసక్తి పెంచుకుంటే క్రమంగా జరిగేటువంటి విధానం అన్నది. దీంట్లో మనం పెద్దగా గొప్పగా మనం పెద్దగా డిస్కషన్ చేసేది ఏం లేదు, అది మనందరి మనసులో ఉన్నాయి. మనందరం కూడా వీటికి అతీతంగా లేదు. చిన్నప్పుడు పరిస్థితి అదే, 90 వచ్చినప్పుడు పరిస్థితి అదే, రేపు ముసవాళ్ళు అయినప్పుడు కూడా ఆసక్తి ఏం తగ్గదు, ఆసక్తి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఏమైంది ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే అనుభవించాల్సుకున్నప్పుడు మేము అనుభవించలేకపోయామే అనేటువంటి ఆ లోటు వాళ్ళకి ఇంకా ఎక్కువ, అవి పొందాలనే ఆసక్తి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆసక్తి నుండి కామ ఉత్పన్నం అవుతుంది, కామం నుండి ప్రభుత్వం ప్రభు వారి భాషలు చూస్తుంది. ఒకవేళ చెప్పుకున్నాను, ఇంద్రియాలని బాధ్యతాయుత సేవలు నిమగ్నం చేయకపోతే ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో విద్యుత్ ధర్మాలు ఉంటాయి, కొన్ని నిర్వర్తించేటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇంద్రియాలు వీళ్ళంతవరకు వాటిల్లో పెట్టడం, అట్లీస్ట్ ధర్మం ప్లాట్ఫామ్ లో ఉంటా ఉంది. కానీ యాక్చువల్లీ ఇంద్రియాలు పెట్టాల్సింది కృష్ణుడు సంబంధంలో పెట్టాలి అన్ని కూడా, వాటిని నిమగ్నం చేయాలి మనం, వాటికి మనమే దారి చూపించాలి. ఇంద్రియాలను వేటి మీద పంపించాలనేటువంటి పూర్తి కంట్రోల్ ప్రతి మనిషి చేతిలో ఉండాలన్నమాట. అలా నిమగ్నం చేయకపోతే అదే ఇంద్రియాలు మనిషినే లాగేస్తాయన్నమాట, మనిషి జీవితాలనే తారుమారు చేస్తుంది. ఒక తాగుడు ఒక మనిషిని కాదని అతను తనని సంబంధించినటువంటి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. సో లోభం అంటే డబ్బు మీద విపరీతమైన వ్యామోహం వాళ్ళ జీవితం నాశనం చేయడమే కాకుండా ఇంకొంతమంది జీవితాల కూడా నాశనం చేస్తుంది. విపరీతమైనటువంటి అంటే ఇంద్రియాలను తీసుకొని వెళ్ళి బాధ్యతల సేవల్లో పెట్టకుండా విచ్చలవిడితనంలో కానీ మనం రకరకాలుగా కానీ వాడినట్లయితే, సో కృష్ణుడి కార్యాలను పెట్టకపోతే నెక్స్ట్ ఉన్నత కార్యాలు వాడకపోతే నీచమైన కార్యాలను నిమగ్నం అవుతాయి. ఎందుకంటే ఇంద్రియాలకు ఏదో ఒక ఇది కావాలి, వస్తువు కావాలి. ఎందుకంటే కళ్ళకు ఒక అందమైన వస్తువు కావాలి, చెవులకు ఒక అందమైనటువంటి నాదం మ్యూజిక్ కావాలి, ముఖ్యంగా ఒక సువాసమైనటువంటి ఏదో గజల్లేటువంటి ఏదో ఒక వస్తువు కావాలి, నాలికి ఏదో ఒక టేస్ట్ కావాలి, చర్మానికి దాని తగినట్టు ఏదో ఒక సేవ కావాలి. సో అంటే ఇంద్రియాలు ఉండేదే ఇంద్రియార్థాలకి కనెక్ట్ అవ్వడం కోసం. కానీ బుద్ధి స్ట్రాంగ్ ఉన్నవాడు మాత్రమే ఇంద్రియాలను కూడా డైరెక్ట్ చేసుకోగలుగుతారు, ఏది రైట్ ఏది రాంగ్, ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అని అర్థమవుతుంది. సో పిల్లలు పెద్దలు కూడా పిల్లలు పిల్లలు చూసినప్పుడు పిల్లలు రకరకాలుగా ఉంటారు. వాళ్ళకి జ్ఞానేంద్రియాలు ఇంప్రూవ్ కావు, కర్మేంద్రియాలు ఉంటాయి కానీ జ్ఞానేంద్రియాలు ఇంప్రూవ్ కావు చిన్నప్పుడు. సో జ్ఞానేంద్రియాలు ఇంప్రూవ్ కావు కాబట్టి వాళ్ళ బుద్ధి జ్ఞా ఇంద్రియాలని డైరెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక పిల్లవాడు అక్కడే మూత్రమవుతున్నాడు అనుకోండి, సో లేదా అక్కడే అతను విసర్జనం చేశాడు అనుకోండి మలమూత్రాలు విసర్జన, చిన్నపిల్ల ఏం చేస్తాడు ఆడే ఉంటాడు, లేదా దాన్ని అట్లా చూసుకుంటా ఉంటారు, దాన్ని అలా అనుకుంటా ఉంటారు వాళ్ళు, లేదా దాంట్లో వాళ్ళ దాంట్లో కోడుకొని పళ్ళు దండలు పడతా ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళకి ఏం తెలియదు అసలు దాని గురించి. అంటే దాని అర్థం ఏంటి, కర్మేంద్రియాలు దానికి డైరెక్షన్ లేదు, దేని మీదైనా వెళ్ళిపోతుంది అన్నది. దానికి వస్తువులు కావాలంతే, వెళ్ళి దేనైనా తీసేసుకుంటుంది అనమాట. కానీ జ్ఞానేంద్రియాలు జ్ఞానం పెరిగినప్పుడు దాంతోపాటు వచ్చి జ్ఞానేంద్రియాలు వస్తాయి. ఎప్పుడు జ్ఞానం పెరిగి జ్ఞానేంద్రియాలు వస్తాయో అప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కంట్రోల్ చేస్తాయి. కానీ మనం గమనించినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భౌతిక జగత్తులు ఇప్పుడున్న కాలంలో మనం గమనించిన పేరుకు మాత్రం బుద్ధి ఉంది కానీ ఆ రైట్ జ్ఞానాన్ని లోపల ఇన్పుట్ లేదు. అంటే ఎగ్జాక్ట్ మాన్యువల్ లోపలికి ఫీడ్ కాలేదు అనమాట. ఎగ్జాక్ట్ మాన్యువల్ ఏంటి, భగవద్గీత భాగవత ఎగ్జాక్ట్ మాన్యువల్ అనమాట. జ్ఞానంలో ఫీడ్ అవ్వాల్సింది. అప్పుడు ఈ జ్ఞానం జ్ఞానేంద్రియాలు డైరెక్ట్ చేసి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు డైరెక్ట్ చేస్తాయి. మరి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనం జ్ఞానేంద్రియాలని మనం జ్ఞానంతో జ్ఞానేంద్రియాల తద్వారా కర్మేంద్రియాలను మనం కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా మన ఇంద్రియాలు నీచ కార్యక్రమాల వైపు వెళ్తాయి. నీచ నీచాది నీచమైనటువంటి పరిస్థితులకి తీసుకెళ్తాయి, ఇంద్రియాలు లాక్కి వెళ్ళిపోతాయి మనిషి. అయితే ఉన్నతమైన కార్యాలు పెట్టాలి అనేది ఎవరు చెప్పాలా? ఉన్నతమైన కార్యాల్లో ఉండాలి మనల్ని అటువైపు, అలాంటి అలవాట్ల వైపు పదే 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 ఎవరు నడిపించాలి మనల్ని? చిన్నపిల్లలకు తెలియదు, చిన్నపిల్లలకు వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాలను ఎక్కడ నిమగ్నం చేయాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు డైరెక్ట్ చేయాల్సింది ఎవరు, పేరెంట్స్. దురదృష్టశాతి ఇప్పుడు ఆ పేరెంట్స్ కి ఇప్పుడు అలాంటిది కూడా, ఇప్పుడు కూడా ఎవరి జ్ఞానేంద్రియాలు, ఎవరికి జ్ఞానం జ్ఞానేంద్రియాలు సరిగ్గా ఇది లేదు. ఒక జ్ఞానేంద్రియాలు ఉన్నా అది భౌతిక జగత్ సంబంధించిన జ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు దాని తగినట్టుగా వాళ్ళ ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఇప్పుడు భౌతిక జగత్ ప్రకారం జ్ఞానం అంతా ఏంటి, డబ్బు ఉండే వాడు గొప్పవాడు అది జ్ఞానం అన్నమాట. అప్పుడు జ్ఞానేంద్రియాలు ఎలా డైరెక్ట్ చేస్తాయి కర్మేంద్రియాలు, డబ్బు ఎలా సంపాదించాలా అని మాత్రం తీసుకెళ్తాయి. అది న్యాయంగా సంపాదిస్తున్నావా అన్యాయంగా సంపాదిస్తున్నావా అది కూడా లెక్కలోకి లేదు సంపాదించాలంటే. అంటే దాని అర్థం ఏంటి, జ్ఞానానికి సరైనటువంటి ఇన్పుట్స్ లేవు కాబట్టి తన కళ్ళతో చూసేటువంటి ప్రపంచంలో డబ్బున్న వాడిని ఎక్కువ గౌరవిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఈ కళ్ళ జ్ఞానేంద్రియాలు, తర్వాత చేతుల కాళ్ళు కర్మేంద్రియాలు. సో కొంత జ్ఞానం సంపాదించింది, చెవుల ద్వారా చూసింది అర్థం చేసుకుంది, చెవుల ద్వారా కొంత విన్నారు, ఇవన్నీ అర్థం చేసుకుని ఒక జ్ఞానం ఫామ్ అయింది. ఓ డబ్బు ఉన్నవాడిని అందరూ లోపం అంతా చూస్తుంది అని. తర్వాత కర్మేంద్రియాలు ఇప్పుడు ఎలాగైనా సరే ఇప్పుడు ఏదో పని చేసి ఆ డబ్బులు సంపాదించాలి. ఆటోమేటిక్గా ఇంద్రియాలు అన్ని కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఇప్పుడు నీచ కార్యక్రమాల వైపు వెళ్ళిపోయాయి. ఆ డబ్బు సంపాదించి ఏం చేయాలా అని మాత్రం చూస్తుంది. మరి సంభవం ఎక్కడో దగ్గర ఎవరో ఒక మనం డైరెక్ట్ చేయాలి కదా, ఇది వచ్చి ఉన్నత కార్యాల్లో పెట్టాల్సింది. ఉన్నత కార్యాల్లో పెట్టినప్పుడు మాత్రమే అదే ఇంద్రియాలు మనుషుల్ని బాగు చేస్తుంది, అదే ఇంద్రియాలు మనుషులు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతాయి, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతాయి. అంటే ఇంద్రియాలని ఎక్కడ నిమగ్నం చేస్తున్నావు, ఎలా నిమగ్నం చేస్తున్నావు అది మోస్ట్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ముఖ్యంగా భగవద్గీత భాగం చదివే భక్తులకి లేదా మనలాంటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంటుంది, నా ఇంద్రియాలు నేను ఇప్పుడు ఎక్కడ ఉపయోగిస్తున్నాను, ఎటువంటి విషయాల పట్ల నేను ఉపయోగిస్తున్నాను, ఇది కృష్ణుడికి ఇష్టమైందా కృష్ణుడికి నచ్చందా, గురువుకి ఇష్టమైనా గురువుకి నచ్చందా, మనకు అర్థమైపోతుంది. గురువుకి నచ్చంది అని అంటే మాత్రం అంటే మన నీచ కార్యక్రమాల వైపు మన ఇంద్రియాలు వాడుతున్నాం అనమాట. తద్వారా ఏమవుతుంది, మళ్ళీ మనమే పతనం అవుతాం. కృష్ణుని సంతోషపెట్టే విషయాలు ఉన్నాయనుకోండి, అటువైపు మనం కానీ మన ఇంద్రియాలు పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఉన్నత స్థాయికి వెళ్తున్నామని అర్థం. అయితే మొదటిదైతే మనకు కంట్రోల్ కావాలి, కంట్రోల్ రావాలన్నమాట. అది ఎట్లా కంట్రోల్ అవుతుంది ఏంటనేది తర్వాత చూద్దాం. కానీ మొత్తానికైతే ఇంద్రియాలకు కానీ సరైనటువంటి వ్యాపకం ఇవ్వకపోతే డెఫినెట్ గా అవి నీచమైన కార్యక్రమాలు నిమగ్నం అవుతాయి ఇంద్రియాలు. అందుకే మన ఉదాహరణ కూడా సంస్కారాలు అలవాట్లు. సో కేవలం మనిషి, మనుషులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువు వీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట. సంస్కార అలవాట్లు క్రమక్రమంగా వాళ్ళలో జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాలను డైరెక్ట్ చేసే విధంగా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు అని అంటే పెద్దవాళ్ళు. లేకపోతే జంతు జీవనం అయిపోతుంది. జంతు జీవనంలో జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానం లేదు కాబట్టి అవి ఒకటేదో వాటికి కావాల్సింది తినడం, పడుకోవడం, పిల్లలు పుట్టించడం, అంతవరకు వాటికి తెలుస్తుంది. అందుకే మించి వాటికి ఇంక వేరే వైపు నుంచి తన జ్ఞానం ఇంకా వెళ్ళదు అవకాశం లేదు. సో ఇంద్రియాలని ఇలాగే ఉపయోగించాలి, ఈ పదవులు ఉపయోగించాలి, వీటి కోసం మనం ఉపయోగించాలి అని చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరు, పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళు ఒక గురు డైరెక్షన్ లో ఉండాలి. అందుకే ఇది బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఈ నాలుగు ఆశ్రమాలు అంటాడు. సో ఆశ్రమంలో అంటే ఆశ్రమం అంటేనే ఒక గురువు యొక్క డైరెక్షన్. వీళ్ళు నలుగురు ఆ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు మనం మనిషి జీవితంలో సంస్కారాలు అలవాట్లు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతాయి, లేదా భగవంతుడిని చెరుకునే దాకా తీసుకెళ్తాయి. అదే ఇంద్రియాలే, ఏ ఇంద్రియాలు అయితే ఒక మనిషిని అధోగతి పాలు చేసిందో అదే ఇంద్రియాలు మనుషుల్ని వైకుంఠం కూడా తీసుకెళ్ళగలుగుతాయి. ఎప్పుడైతే ఈ సంస్కారాలు అలవాట్లు మనం ఇవ్వలేని పరిస్థితులు మనం ఉన్నాము అంటే మాత్రం డెఫినెట్ గా ఆ జీవన విధానం అక్కడ జంతు జీవన విధానమే ఉంటుంది. అంటే అక్కడ ఏముంటుంది, ఎప్పుడు కొట్లాట్లు, ఇబ్బందులు, ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవడము, ఇవే ఉంటాయి అక్కడ. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంద్రియాలని డైరెక్ట్ చేసే విధానం కావాలి మనకి. దానికంటే ముందు ఏది ఉన్నత స్థాయి, ఏది నీచి స్థాయి, నీచమైంది ఏది ఉన్నతమైంది అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనకి పర్ఫెక్ట్ గా ఉండేది భగవద్గీత భాగవతం తెలుసుకున్నటువంటి ఆచార్యులు, వాళ్ళ యొక్క నియమ నిబంధనలు కానీ ఉండగలిగితే, డైరెక్షన్లు కానీ ఉండగలిగితే అప్పుడు మనకి మనము ఉద్ధరించబడతామన్నమాట. మన సొంత తెలివితేటంతో మన సొంతంగా ఎప్పటికీ మనం నిమగ్నం కాలేము, మన వల్ల కాదు అది. అందువల్ల ఎంతో మంది యోగులు, ఋషులు, మునులు ఎంతో మంది పతనం అయిపోయారు కూడా. ఎందుకంటే చాలా మంది వరకు వాళ్ళ సొంత ప్రయత్నం మీద చేయాలని ట్రై చేస్తారు కానీ అది జరిగే. అందుకే ఇక్కడ సితప్రజ్ఞుడు ఏం చేస్తున్నాడు, తన ఇంద్రియాలని తన చైతన్యాన్ని కృష్ణుడి మీద పెడుతున్నాడు. ఎప్పుడు కృష్ణుడి మీద పెట్టినప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు దైవ చైతన్యంలోకి వెళ్ళిపోతాం మనం. భౌతిక చైతన్యం నుంచి దైవ చైతన్యంలోకి వెళ్ళిపోయినప్పుడు దైవ చైతన్యం భౌతిక చైతన్యాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సో మనం ఆధ్యాత్మిక చైతన్యంలోకి వెళ్లకుండా భౌతికంలో ఉండేటువంటి ఇంద్రియ వేగాల్ని మనం ఆపలేము. ఆధ్యాత్మికంగా కూడా భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క సంరక్షణలో కానీ మనం లేకపోతే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా ఎలాంటి పతనమైనా జరగచ్చు, ఏ స్థాయి వ్యక్తికైనా జరగచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ కృష్ణలో ఇంద్రియాలు మనసు లగ్నం చేసేవాడు ఉన్న స్థాయికి వెళ్ళగలుగుతాడు. అలా చేయలేనప్పుడు కృష్ణలో కానీ లేకపోతే అధోగతి పాలడానికి అవకాశం. మనకు రెండే ఛాయిసెస్ కనిపిస్తున్నాయి. ఒకటి ఇంద్రియాలని మనసుని కృష్ణుడు చెప్పిన విధానంలో మనం కొద్ది కష్టమైనా ఇబ్బంది అయినా ముందుకెళ్ళడమా, లేదా మనసు నచ్చినట్టుగా ఇంద్రియాలు నచ్చినట్టుగా మనం జీవితాన్ని ఒక నియమ నిబంధనలు లేకుండా అధోగతి పాలవడం అనేది జీవుడి యొక్క స్వతంత్రత అన్నమాట. మనకి ఎప్పుడూ స్వతంత్రం ఉంది, ఇటు వెళ్దామా అటు వెళ్దామా. ఈ రెండు అట్లా కానప్పుడు, మనం క్షేత్రంలో కానీ లేనప్పుడు, లేకపోతే మాత్రం డెఫినెట్ గా పతన స్థాయిలో కలడమే. అంటే ఇవాళ మనం భౌతిక ప్రపంచంలో పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉండొచ్చు, పెద్ద పెద్ద హోదాల్లో ఉండొచ్చు, కానీ విషయం ఏంటంటే వాళ్ళ పతన స్థితిలో ఉన్నారు. పూర్వజన్మ కర్మలు ఉన్నాయి కాబట్టి దానికి వాళ్ళు ఇవాళ అనుభవిస్తారు. కానీ కృషి నిరోగాలు లేకపోతే డెఫినెట్ గా మనసు ఇంద్రియాలు ఇంకా భౌతికంగా కూరుకొని పోయి ఇంకా వాటి చెప్పినట్టుగా అతను ఆడుతూ ఉంటాడు అన్నమాట. కానీ సిద్ధప్రజ్ఞుడు ఎలా ఈ భౌతిక ఆకర్షించి ఎలా అతను బయటపడ్డాడు, భౌతిక ద్వంద్వాల నుంచి అతను ఎలా బయటపడ్డాడు, ఇంత ఆకర్షించేటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో అందాలు ఉన్నాయి, ఎన్నో పరికరాలు ఉన్నాయి, ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ. కానీ సిద్ధప్రజ్ఞుడు వాడికి ఆకర్షణ కావట్లే, వాడికి ఎక్కడ కూడా అతను అవకాశం ఇవ్వట్లేదు. ఇంద్రియాలు ఇంద్రియార్థములు కలిసి అవకాశం ఇవ్వట్లే ఆయన, ఎందుకంటే ఇంద్రియాలని ఉన్నతమైన ఇంకా టేస్ట్ మీద పెట్టాడు అనమాట, హయ్యర్ టేస్ట్ మీద పెట్టాడు. మనం లాస్ట్ 60వ శ్లోకంలో చూసాం అనమాట, విషయ వినివర్తంతే ఆ శ్లోకంలో. సో ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని, ఇంద్రియార్థాలు కంపల్సరీ కావాల్సిందే, ఇంద్రియాలు ఇంద్రియార్థాలు లేకుండా మనం ఎప్పుడు మనం కంట్రోల్లో ఉండలేము, ఖచ్చితంగా ఇంద్రియార్థాలు కావాల్సిందే. కానీ ఆ ఇంద్రియార్థాలు మనం కృష్ణుడి యొక్క అందం నుంచి, కృష్ణుడి యొక్క కథల నుంచి, కృష్ణుడి యొక్క లీలల నుంచి మన ఇంద్రియాలని కృష్ణుడి సేవలో పెట్టినప్పుడు, అలా పెట్టినప్పుడు మన హయ్యర్ టేస్ట్ అనుభవిస్తాం అన్నమాట, ఇంకా ఎక్కువ రుచి ఎక్కువ అనుభవిస్తాం. ఎప్పుడైతే ఈ రుచి ఎక్కువ ఉందో అప్పుడు భౌతిక ఆకర్షణలకి మనం ఏమాత్రం మనం లొంగిపోం అన్నమాట. కృష్ణ చైతన్యం లేకుండా భౌతిక ప్రపంచం యొక్క ఆకర్షించి నేను బయటపడ్డాను అంటే అతను మోసపోయినట్టే అర్థం. ఎందుకంటే ఈ మెట్టు నుంచి ఇంకో మెట్టుకి ఎక్కాలంటే వేరే పై మెట్టు ఉన్న సపోర్ట్ కూడా కావాలి కదా. అలాగే ఇప్పుడు కూడా దీనికంటే హయ్యర్ టెస్ట్ ఉంటే కానీ ఇంద్రియాలకు, ఇప్పుడు మన ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న చాలా వస్తువులు సెల్ ఫోన్లు అవ్వచ్చు, లేదా టీవీలో అవ్వచ్చు, లేకపోతే ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, ఇల్లంతా పోయి చూపించాం అన్నమాట, బ్రహ్మాండ డిజైన్స్, ఆ డిజైన్స్, ఈ డిజైన్స్, ఈ టైల్స్ అని ఏదో ఈ కబోర్డ్ రకరకాలుగా చూపిస్తాం అన్నమాట. అంటే ఇంద్రియాలు ఇంద్రియార్థంలో వచ్చినట్టు ముడిపడాల్సిందే, అంటే అది బై డిఫాల్ట్ ఇంద్రియాలు ఇంద్రియాలతో కలవాల్సిందే. కానీ అందువల్ల ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏది కనిపించినా మన ఇంద్రియాలకు ఆకర్షితులైపోతాయి. కానీ భౌతిక ప్రపంచం వస్తువులు అవి శాశ్వతం కాదు, కాబట్టి ఏం జరుగుతాయి, మనల్ని అధోగతి పాలు చేస్తాయి. అందువల్ల కానీ మన అధోగతి పాలు కాకూడదు ఇక్కడ, కానీ ఇంద్రియాలు ఇంద్రియాలతో కలవాలి. కలవకుండా అయితే నేను అవి తిన్ను, నేను అవి తాగను, నేను వాటిని నేను నాకు ఇంకా అవి నేను వాటి వైపు నేను చూడను అన్నప్పుడు కళ్ళు ఎందుకు, నేను చూడలేకపోయినప్పుడు కళ్ళు ఎందుకు, నేను తినలేనప్పుడు నాకు నోరెందుకు, నాలుకెందుకు, అంటే ఇంద్రియాలు ఇచ్చాడు డెఫినెట్గా ఇంద్రియార్థాలు కావాల్సిందే. ఇంద్రియార్థాలను కలవకుండా ఇంద్రియాలు పనిచేయవు, ఇంద్రియాలు ఉండలేవు. కానీ అదే ఇంద్రియాలను పట్టుకొని మనం అధోగతి పాలు కాకూడదు. భౌతిక ప్రపంచం ఇంద్రియాల ఇంద్రియార్థాలతో మనం కలుసుకుంటూ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా మన నీచ స్థితికి తీసుకెళ్ళిపోతాయి. కానీ మన నీచ స్థితికి పోకూడదు, అధోగతి పాలు కాకూడదు, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలా, ఇంద్రియాలని అతీతమైనటువంటి ఇంకా ఆకర్షకమైనటువంటి ఇంకా రుచికరమైనటువంటి వాటి మీద మన ఇంద్రియాలు పెట్టాలి. వాటి కృష్ణజీతంలో ఉన్నవాడు మాత్రమే మనకు తెలుసు, కృష్ణుడి కంటే మించిన అందమైన వాడు లేడు, అది శాస్త్రాలే ఒప్పుకుంటాయి. అలాగే కళ్ళకి, అలాగే కృష్ణుడికి ఇచ్చినటువంటి పువ్వులు, ఆయనకు అర్పించిన పువ్వులు సువాసన అందుకంటే మించింది లేదు. సో కృష్ణ కథ కృష్ణ కీర్తన వినడం కంటే మించింది చెవులకి లేదు, దర్శనం కళ్ళకి. అలాగే ఆయన కృష్ణ ప్రసాదానికి కీర్తన పాడడానికి నోరు నాలుక గొంతు, అలాగే ఆయన సేవ చేసుకోవడానికి కావాల్సిన చర్మం, అంటే ఐదు ఇంద్రియాలని ఐదు ఇంద్రియాల వైపు ఇంద్రియ అర్థాల వైపు మనం ఏది ఫిక్స్ చేయబోతున్నాం అనమాట, హయ్యర్ టేస్ట్ ఇస్తుంది. అప్పుడు భౌతిక ప్రపంచ ఆకర్షణ మనం లోను కానప్పుడు ఆటోమేటిక్ కామము, ఈ క్రోధం ఉద్భవం అవడం, ఆ క్రోధం నుంచి తర్వాత ఇంకేమొస్తుంది నెక్స్ట్ చూద్దాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంద్రియాలే మన ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలితే అధోగతి పాలు చేస్తాయి. ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం దాని అర్థం ఏంటి, ఇష్ట చైతన్యంలో పెట్టాలన్నమాట. ఇష్టడు ఏది తినమంటే, ఏది తీసుకోమంటే, ఏది కావాలంటే వాటి మీదే మనం వెళ్ళాలి. కృష్ణుడి పరాన్ని వద్దు అంటే అది ఎంత ఆకర్షణంగా ఉన్నా, మనకి ఎంత మేలు చేసేది మనకు అనిపించవచ్చు, అయినా కూడా కృష్ణుడు అది వద్దని చెప్పాడు కాబట్టి మనం వాటి వైపు వెళ్ళకూడదు. ఎవరైతే ఈ పరిస్థితిలో ఉంటారో వాళ్ళ ఇంద్రియాలను కంట్రోల్ చేసిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాలు మామూలుగా అయితే ఉచ్చుడి చేస్తున్నాయి, అది తీసుకో ఇది తీసుకో ఇది కోను అది రుచి చూడు ఇది చూడు అని చెప్తా ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, తనకు తానుగా లేదు భగవంతుడు చెప్పింది ఇది, భగవంతుడు ఇది వద్దనడు ఇది కావాలన్నాడు అంటే ఆ వ్యక్తి పూర్తి కంట్రోల్ ఉన్నాడని అర్థం. ఎందుకంటే తనకు నచ్చినా కృష్ణుడు వద్దని చెప్తున్నాడు కదా కాబట్టి వద్దు, అంటే అతను పూర్తి కంట్రోల్లో ఉన్నాడని అర్థం. అలాగే కృష్ణుడు తీసుకోమంటున్నాడు కొన్ని, అట్లా నాకు నచ్చలేవి కానీ అయినా నేను తీసుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి, ఈ వ్యక్తి తన ఇంద్రియాల ఇష్టాయిష్టాల కంటే కూడా కృష్ణుడు చెప్పినటువంటి ఇష్టమైనటువంటి తృప్తిపరిచేటువంటి ఆ కార్యాల మీద తన ఇంద్రియాలు నిమగ్నం చేస్తాడు అన్నమాట. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ కొద్ది కష్టంగా ఉంటుంది, కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది, అసలు ఇది అవసరమా అనిపిస్తుంటుంది. కానీ మనం అదే మనం కొనసాగిస్తూ ఉంటే క్రమంగా మనకి రసోప్యస్యం రసవర్జిత, సో ఉన్నతమైన ఆ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం భౌతిక ఆకర్షణ భౌతికమైనటువంటి ఏ పదార్థాల మీద మనకి ఇంకా టేస్ట్ ఉండదు, మనకి మనకి వాటి మీద ఆసక్తి ఉండదు, వాటి మీద మనం పెద్దగా వాటిని పెద్ద పట్టుకునే పరిస్థితి మనకు వెళ్ళమన్నమాట. సో అందువల్ల ఇక్కడ మన క్లియర్ పాయింట్ ఒకటే అన్నమాట, ఖచ్చితంగా మన ఇంద్రియాలని ఉన్నత కార్యాల కోసం ఉన్నత స్థాయిలో కృష్ణుడికి నచ్చినట్టుగా మనం వాడాల్సిన పరిస్థితి, లేకపోతే కామము క్రోధము మోహము మనకి లిస్ట్ వస్తుంది మొత్తం, పడి అధోగతి పాలయ్యేది మనమే. అంటే మన ఇంద్రియాలే మనల్ని అధోగతి పాలచేస్తుంది. సో నెక్స్ట్ శ్లోకం చదువు. సో కొద్ది భాష్యం ఉంది, దేవతలు సైతం అతీతులు గారు. అతీతులు గారు అంటే వాళ్ళ కూడా ఒక్కోసారి ఇంద్రియాలు ఇంద్రియార్థములతో పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కామము క్రోధము వాళ్ళు కూడా దానికి బౌండ్ అయిపోతున్నారు అన్నమాట. వాళ్ళు కూడా ఎన్నో సందర్భాలు మనం చూసుకుంటాం, ఇంద్రుడు ఒకసారి సత్యభామ అమ్మవారు వచ్చేసి నాకు ఆ పారిజాత పుష్పం కావాలంటే, అప్పుడు ఇంద్రుడు నా పారిజాత పుష్పము నా చెట్టు ఇది, ఎందుకంటే ఇంద్రలోకంలో ఉంది. కానీ ఇంద్రలోకానికి పారిజాత పుష్ప పారిజాత చెట్టుకి మూలం ఎవరు, కృష్ణుడు. అసలు కృష్ణుడు లోకాన్ని సృష్టించాడు, కృష్ణుడే ఇంద్రుణ్ణి ఆ పొజిషన్ ఇచ్చాడు. కానీ అయినా కూడా చూడండి ఇంద్రుడికి ఎంత ఆసక్తి, ఇది నా పువ్వు నా లోకానికి కాదు, ఇది నా పువ్వు, ఈ చెట్టు నా లోకం కాదు, ఈ చెట్టు నాది కాబట్టి నా పర్మిషన్ ఉండాలంటున్నాడు. అంటే దేవతలు కూడా ఆసక్తి పోతారు, వాళ్ళ ఇంద్రియాలు కూడా ఇంద్రియ అర్థముల వైపు ఆసక్తులయ్యి ఎప్పటికైనా వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. అంటే అందుకని దేవతలు కూడా అతీతులు, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ, అతీతులు కాదు, వాళ్ళు సైతం పడతారు. ఉదాహరణ గోపాల వారి భాష్యం, శివుడు లాంటి గొప్ప గొప్ప వైష్ణవులు సైతం ఒక్కోసారి, సో ఆయన కూడా పార్వతి అమ్మవారికి ఆయన కూడా ఆకర్షితులు అయి ఉన్నారు. పార్వతమ్మని ఇంకో విధంగా చెప్పంటే మాయాదేవి, ఆయన ఆమెకు ఆకర్షణ తప్పేం లేదు. కానీ అందరినీ మాయలో పెట్టగలిగేది ఏ పరిస్థితి అయినా మాయ పెట్టగలిగేది ఎవరు, పార్వతీదేవి. అలాంటిది హరిదాస్ ఠాకూర్ని ఏం చేయలేకపోయాడు. సో హరిదాస్ ఠాకూర్ ఎవరు అంటే మన క్షేత్రంలో చిత్రచరణామృతంలో చూస్తే కనుక హరిదాస్ ఠాకూర్ అనే పేరు నామాచార్య అనే గురి తీసాడన్నమాట చైతన్య మహాప్రభు. ఎందుకంటే రోజుకి 192 రౌండ్లు జపం చేసేవారు, 64 64 64. సో ఒకసారి ఆయనకి స్వయంగా పార్వతమ్మవారి మాయాదేవి రూపంలో వచ్చి ఆయన గడప దగ్గర ఉంటుంది అన్నమాట. వచ్చి అంటే ఈమె ఆకర్షించగలిగ ఈమె కానీ తలుచుకుంటే శివుణ్ణి కూడా ఆకర్షించగలిగింది. కానీ హరిదాస్ థాకూరు పూర్తిగా 24/7 100% కృషిజనలో ఉన్నాడు కాబట్టి మాయాదేవి వచ్చి ఆమెకున్న అన్ని శక్తులు ట్రై చేసింది అన్నమాట ఇతను ఎలాగైనా సరే వశం చేసుకోవాలని. వశం అంటే ఇక్కడ ఆ తప్పుడు అర్థం కాదు, అంటే ఇతను నిజంగా ఆ స్థాయి వ్యక్తి ఇతను ఉన్నాడు, ఇతను నిజంగా ఆ స్థాయి విగ్రహం ఇతను ఉందా లేదా టెస్ట్ చేయడానికి వచ్చినాడు. ఎందుకంటే మాయాది లాస్ట్ టెస్ట్ పెట్టదు మనకి ఇక్కడ నుంచి మనం గోలోకం పోవడానికి. అన్ని రకాలుగా ఒక వ్యక్తి అన్ని రకాలుగా ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. తన పొరుగు సమస్య వస్తుంది ఒకసారి, తన మానవమాన పరిస్థితి ఒకసారి టెస్ట్ చేయబడుతుంది, తన నిజాయితీ టెస్ట్ చేయబడుతుంది, తన నిగ్రహం టెస్ట్ చేయబడుతుంది. అందరూ రకరకాల స్థాయిల్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా టెస్ట్ చేయబడతాడు. కానీ ఎవరైతే కృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడ్డాడో, కృష్ణుడి మీద పూర్తిగా తన జీవితాన్ని అర్పించేశాడో, తను ఇంకెక్కడ లొంగడు అనమాట. కానీ మాయాదేవికి ఇదేంటంటే మనం ఫేక్గా రియల్ అని తేల్చేసి ఉంటున్నారు. సో హరిదాస్ ఠాకూర్ కంప్లీట్గా 24 అవర్స్ నిమగ్నం అయిపోయాడు కాబట్టి. సో జనరల్గా అందరూ మన్మధుడికి మన్మధుడికి అట్ల మన్మధుడు బాణాలకు అట్రాక్ట్ అయిపోతాడు. ఇంకా మాయాదేవి స్వయంగా వచ్చింది అంటే ఇంకెవరు తాళలేరు అన్నమాట. ఎందుకు చెప్పాను, శివుడు సైతం ఆమెకు ఆకర్షించబడాల్సింది, కానీ హరిదాస్ ఠాకూర్ ఆకర్షణ కాదు. ఆమె అందానికి కావచ్చు, ఆమె అభినయాలకు కావచ్చు, అసలు ఎక్కడ కాదు అసలు కూడా అతనికి ఇదిగా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కృష్ణచైతన్యంలో పూర్తిగా నిమగ్నమైన వాడికి ఈ భౌతిక ప్రపంచం అత్యంత ఉత్కృష్టమైనటువంటి మాయాదేవి వచ్చినా కూడా అతన్ని డైవర్ట్ చేయలేకపోయింది, డిస్ట్రాక్ట్ చేయలేకపోయింది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే సౌగర ముని అని ఒక ముని ఉండేవాడు అనమాట. అతను స్వయం ముని ఒక యోగిలాగా. సో తను కూడా ఆధ్యాత్మికంగా ఎదగాల, ఇంకా ఉన్న స్థాయికి రావాలని తను ఆలోచిస్తుంది. ఇతను ఏం చేసాడంటే బయట ప్రపంచంలో ఉంటే, భౌతికంగా బయట ప్రపంచంలో కానీ ఉంటే ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు రకరకాల పరిస్థితుల్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సన్నివేశానికి మనం ఎప్పుడైనా మనం డిస్టర్బ్ అవ్వచ్చేమో, లేదా బయట వాళ్ళు వీళ్ళు ఎవరెవరు కలుస్తారు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారో, లేకపోతే బయట ఉంటే ఈ ఆకర్షణల ద్వారానో అది కళ్ళకో లేకపోతే ఎక్కడ అని మనం డిస్టర్బ్ అయిపోతామో డిస్ట్రాక్ట్ అయిపోతామో అని చెప్పేసి ఈ సౌకర్యం ఏం చేశాడంటే అతను సముద్రంలోకి లేదా నీళ్ళల్లోకి వెళ్ళి అతను తపస్సు చేసేవాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు నీళ్ళల్లో వెళ్ళి, తపస్సు చేస్తున్నాడు. కానీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక ఆడచేప మగ చేప రెండు కలవడం చూసి అతను పూర్తిగా అన్కంట్రోల్ లేదు. ఆ తర్వాత అతను బయటకు వచ్చి కొన్ని వేల మందిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ ఏమో బయట ప్రపంచంలోనే ఉన్నాడు, అందరికీ పోయి హరినామాన్ని ప్రచారం చేస్తున్నాడు, డోర్ డోర్కి వెళ్ళి హరికృష్ణ మంత్రం చెప్పండి అంటున్నాడు, రోడ్డు 192 రౌండ్లు ఉంటూ అందరు కలుస్తూ మోదీ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు ప్రచారంలో. కానీ స్వయంగా మాయాదేవి వచ్చినా సరే ఆకర్షితులు కాల. కానీ సౌగురుముని లాంటి వాళ్ళు భౌతిక ప్రపంచం ఏమాత్రం కనెక్షన్ లేదు, అసలు పూర్తిగా అసలు అన్నిటిని షట్ చేసేసాడు, నెలలో పోయి ఉన్నాడు, అన్ని ఇంద్రియాలు మూసేసుకున్నాడు. కానీ ఎక్కడో పొరపాటున ఒక సందర్భంలో ఒక ఆడచేప మగచేప కలవడం చూసి పూర్తిగా మళ్ళీ ఉద్రేకం చెంది మళ్ళీ భాగవతం ఉంది కొన్ని వేల మందిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్నమాట. అంటే స్వీయ నియంత్రణ కూడా పనికిరాదు, ఇక్కడ ఎక్కువ కాలం పనికిరాదు, ఇన్ని వేసం పనికిరాదు. కానీ హరిదాస్ ఠాకూర్ లాంటి సర్వసాధారణ వ్యక్తి హరే కృష్ణ మంత్రంతో భౌతిక ప్రపంచంలోనే అన్ని ఏ ఏమాత్రం అతను ఆకర్షితులు కాకుండా భగవంతుడు చేరుకున్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానులు యోగులు భక్తులు ఇంద్ర నిగ్రహాలు చూస్తే జ్ఞానులు ఇంద్రియ నిగ్రహం కంపేర్ తక్కువ ఉంటుంది యోగుల కంటే, అండ్ యోగులకి భక్తుల కంటే కొంచెం తక్కువ ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఎందుకనంటే జ్ఞానులు బ్రహ్మన్ మీద ధ్యానం పెడతారు, నిరాకార ధ్యానం, నిరాకార జ్యోతి మీద జ్ఞానులు. యోగులు పరమాత్మని మీద పెడతారు అన్నమాట, ఏది వాళ్ళ మనసు కావచ్చు వాళ్ళ ఇంద్రియాలు కావచ్చు ధ్యానం పెడతారు. కానీ భక్తులు భగవాన్ మీద పెడతారు, దేవాదేవుడి మీద కంప్లీట్ పర్సన్. సో బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. సో జ్ఞానులు బ్రహ్మని మీద పెడతారు కాబట్టి కొంతవరకు ఇంద్ర కంట్రోల్ చేయగలుగుతారు కొంతవరకు. యోగులు పరమాత్మ మీద, అంటే పరమాత్మ అంటే ఇంకా కొంచెం పరిపూర్ణ చెందినటువంటి ఒక స్థితి, పార్షియల్ రియలైజేషన్. సో యోగులు ఇంకొంత పెడతారు, ఇంకొంచెం ఇంద్రియాలు కంట్రోల్ చేయగలుగుతారు జ్ఞానుల కంటే కూడా. కానీ భక్తులు మొత్తం సమర్పించేస్తారు కంప్లీట్ పర్సన్కి, పూర్ణ పురుషోత్తమైన భగవానుడికి, శ్రీకృష్ణుడికి పూర్తిగా లగ్నం చేస్తారు. కాబట్టి ఇంద్ర నిగ్రహాన్ని గమనించినట్లయితే భక్తుడు ఎప్పుడు పతనం చెందడు. ఎవరైనా సరే మనలో భక్తుడు పతనం చెందాడు అని అంటే దాని అర్థం ఏంటంటే అంటే దాని అతను ఇంకా భగవంతుడి మీద పూర్తిగా ఇంకా అతను నిమగ్నం చేయాలి. నిమగ్నం చేసే క్రమంలో ఉండొచ్చు, అతను నిమగ్నం చేసే క్రమంలో ఉండొచ్చు కానీ ఇంకా అతను నిమగ్నం చేయలే పూర్తిగా. కానీ నిమగ్నం చేసిన వ్యక్తి మాత్రం భక్తుల్లో ఇప్పటి వరకు ఎవరు పతనం చెందల. కాబట్టి భక్తుడికి పతనం లేదు, కానీ యోగులకి, జ్ఞానులకి, సిద్ధులకి ఎప్పుడైనా పతనం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిలో పరిపూర్ణ స్థితికి, శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడి మీద వాళ్ళు పూర్తిగా నిమగ్నం చేయలేదన్నమాట. కాబట్టి ఈ కామ క్రోధం, ఇంద్రియాలు ఇంద్రియార్థములు, ఆసక్తి, కామం, క్రోధం ఇవన్నీ కట్ చేయాలి అంటే అసలు ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు కావాలి. కానీ ఆ ఇంద్రియార్థాలు కృష్ణుడు చెప్పినట్టుగా మనం వాడుకోవాలి, లేదా వాటి మీద ఆ ఇంద్రియార్థాలు మనం వాడుకోవాలి. లేకపోతే మనం అధోగతి పాలేయడానికి అవకాశం. ఎలా అధోగతి పాలవుతామో నెక్స్ట్ శ్లోకం ఉంటుంది. సో 2:63 క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. ఇప్పుడు సో ఫస్ట్ 62 శ్లోకంలో మనం కామం దాకా వచ్చాం, సారీ క్రోధం దాకా వచ్చాం. క్రోధం తర్వాత ఏమవుతుంది నెక్స్ట్? క్రోధం నుండి పూర్తి మోహం వస్తుంది. ఎందుకంటే ఆసక్తిగా ఉన్నప్పుడు, ఆ వస్తువు దొరకలేనప్పుడు కామం వస్తుంది, నాకు కావాల్సిందేనని. కావాల్సిందే అన్నప్పుడు, అది దొరకనప్పుడు కోపం వస్తుంది. క్రోధం నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది, మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది, స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది, ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు, సంసార గర్తములో పడిపోతాడు. సో క్రోధం నుండి పూర్తి మోహంలోకి క్రోధం నుండి పూర్తి మోహం ఉత్పన్నమవుతుంది. ఇక్కడ మోహం అంటే ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో అది నాదే అయిపోవాలి. కామునప్పుడు ఏం జరిగింది? నాకు కావాల్సిందే, ఇది ఆ స్టేజ్. దొరకల, క్రోధం వచ్చింది, క్రోధంలో ఊగిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టాయి ఎక్కడికి వెళ్తుందంటే మోహం. అంటే ఉంటే అది నా దగ్గరే ఉండాలి, అది అలాంటి స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. ఎప్పుడైతే నా దగ్గరే ఉండాలి అని అనుకున్నప్పుడు అది ఆ వస్తువు ఇంకెవరో దగ్గర ఉంది, నా బంధువుల దగ్గర ఉందా, నా మిత్రుల దగ్గర ఉందా, నాకు అయిన వాళ్ళ దగ్గర ఉందా అని చూసుకున్నప్పుడు నెక్స్ట్ మోహం నుండి స్మృతి విభ్రమ అంటే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకో అని అది మాత్రం నాకు కావాలి. అంటే ఆ వస్తువు పట్ల మనకి క్రమక్రమంగా ఆ విషయాల్లో నాకు జరగాల్సినటువంటి పూర్తి అహంకార ధోరణిలో ఒకవైపున వెళ్తూ ఉన్నాం అన్నమాట. స్మృతి భ్రమించిపోతుంది. అంటే వస్తువు కోసం మనం మనుషులు కూడా పోగొట్టిన పరిస్థితికి వెళ్తామా? వస్తువుల కోసం మనం బంధువుల్ని మిత్రుల యొక్క సంబంధాలు మనం తెంపుకోగలుగుతామా? అయిన వాళ్ళను కూడా మనం వదులుకోవడానికి మనం సిద్ధమైపోయామా? కేవలం వస్తువే మనకు చాలు, వస్తువు ఉంటే నా జీవితం బాగైపోతుంది, వీళ్ళు నాకు అవసరం లేదు అన్న వాళ్ళు చేసిన మేలు కూడా మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నామా? స్మృతి భ్రమించిపోతుంది. వాళ్ళు చేసింది, వాళ్ళతో మనకున్న సంబంధం, వాళ్ళు మనకు ఎంత చేస్తున్నారు. బుద్ధి బాగుంటే ఏమని ఓన్లీ మనకి ఎంతో చేస్తుంటారు, మనకి ఏదో చేస్తారు. కేవలం దీనికోసం సంబంధం మనం చెడగొట్టుకుంటామా? మనం కేవలం వీటి కోసం మనం అంత వైరం పెట్టుకుంటామా? ఆఫ్టర్ ఆల్ ఈ వస్తువు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంటుంది. దీనికోసం మనకి మనల్ని ఎప్పుడు మనల్ని ఆదరించేవాడు, మనకి ఎప్పుడు అండగా వాళ్ళ కోసం వాళ్ళని తెచ్చు, వాళ్ళని మనం ముందు పెట్టుకోవాల్సింది పోయి వస్తువుని వదులుకుంటున్నాము, సారీ వస్తువులు కావాలనుకుంటున్నాము. నేను ఇవాళ మన ప్రపంచం మనం గమనిస్తే మామూలుగా అయితే వస్తువులను వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలా? అయితే పరిస్థితి ఏంటంటే వస్తువులను ప్రేమించి మనుషులను వాడుకుంటుంది. పూర్తి కంప్లీట్ రివర్స్ అయిపోయింది, పూర్తి కాంట్రాస్ట్లో అయిపోయింది. అంటే స్మృతి భ్రమించడం అంటే ఏంటి? స్మృతి అంటే ఏంటి? వాళ్ళకు సంబంధించిన మనకున్న సంబంధం ఆ వ్యక్తులతో. కానీ ఇవాళ అధిక మోహంతో ఉంటే నా దగ్గర ఉండాల్సింది, ఎవరి దగ్గర ఉండాల్సింది, వాళ్ళు ఎవరైనా సరే, అయిన వాళ్ళైనా సరే, మనకి అత్యంత ఆప్తో అయినా సరే, నథింగ్ డూయింగ్ అది నా దగ్గర ఉండాల్సింది. తర్వాత స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంపాదన. ఇంకా బుద్ధి నశించినప్పుడు ఏమవుతుందంటే అవసరం అయితే ఉంటుంది, చంపేసేది తీసుకొచ్చేసి వాళ్ళు ఎవరైనా కానీ ఏమైనా కానీ నా సొంత తల్లిదండ్రులైనా పర్వాలే, చంపేసి వచ్చేసి మనకి ఆశ నాకు కావాల్సిందే అంతే, ఆ వస్తువు నాకు కావాల్సిందే అంతే. సో ఇంద్రియాలని ఉన్నత కృషి చైతన్యంలో కానీ పెట్టకపోతే, కృష్ణుడి సేవలు పెట్టకపోతే, భగవద్గీత భాగవతాన్ని అనుసరించేటువంటి విషయాల్లో కానీ మన ఇంద్రియాలు కానీ పెట్టకపోతే, ఇంద్రియాలు ఇంద్రియార్థములతో కలిసి ఆసక్తి, కామము, క్రోధము, మోహము, స్మృతి భ్రమ, బుద్ధి నాశనం. సో బుద్ధి నశించిందంటే ఇంకా వాగే వరసలు, సంబంధాలు, వాళ్ళు ఏమైపోయినా, వాళ్ళకి ఎటు పోయినా నాకు అవసరం, ఏం జరిగినా నాకు ఇబ్బంది లేదు, నాకు మాత్రం నాకు కావాల్సింది అంటే. సో ఇప్పుడు మనందరికీ మనకు తెలిసిన ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ప్రపంచం నడుస్తూ ఉన్నాం, ఎందుకంటే మన ఎవరో మన ఇంద్రియాలని కృష్ణుడి సేవలు పెట్టకపోవడమే, క్షేత్రంలో నిమగ్నం చేయకపోవడమే మనకి ఇబ్బందిగా అంతా కూడా. ఈ ప్రపంచంలో నాకు తెలిసి 95% మంది ఈ విషయం తెలియదు కాబట్టి వాళ్ళ ఇంద్రియాలు ఎటు డైరెక్ట్ చేసి చూపిస్తే అది బెస్ట్ అనుకుంటున్నారు. వాళ్ళ ఇంద్రియాలు ఎటు పోతే అదే సరైంది అనుకుంటున్నారు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే, మన ఇంద్రియాలు చెప్పినట్టునంతా మనం నడుచుకుంటే మన జీవితం ఇక్కడ ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తంలో పడిపోతాడు. అంటే మళ్ళీ సంసారం నుంచి మనం తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ ఎటొస్తాడు? ఒకసారి చెట్టు రూపంలో రావచ్చు, ఒకసారి కుక్క రూపంలో రావచ్చు, ఒకసారి పంది రూపంలో రావచ్చు, ఒకసారి చీమ రూపంలో రావచ్చు, ఒకసారి గాడిద రూపంలో రావచ్చు. ఏ రూపంలో మతానికి మనకి సంసారం వస్తుంది. అంటే ఇంద్రియాలు ఒక మనిషిని ఏ స్థితిగా తీసుకెళ్ళగలరు అనుకుంటే కృష్ణజలంకి తీసుకెళ్ళి వైకుంఠం తీసుకెళ్ళగలరా? ఇదే ఇంద్రియాలు వైకుంఠం తీసుకెళ్ళగలుగుతాయి. ఇదే ఇంద్రియాలు మనల్ని అధోగతి పాలు చేయగలుగుతాయి. అందుకే ఇక్కడ ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట. మనం కోరుకోవచ్చు అందరూ ఉండాలి, మనతో పాటే ఉండాలి, అందరికి బాగా జరగాలి, బాగా జరిగితే బాగుండు అని కూడా మనం అందరం కోరుకోవచ్చు. కానీ ఆ జీవుడు గత జన్మల్లో ఇంద్రియాలు ఇంద్రియార్థములతో కలిసి ఎటువంటి పనుల్లో ఎలాంటి కార్యాలు నిమగ్నమయ్యాడో అలాంటి కార్యాల వల్ల కొన్ని కర్మలు తెచ్చుకున్నాడు. ఆ కర్మల ప్రకారంగా అతని జీవితం ఇప్పుడు నడుస్తుంది. ఎందుకని గత జన్మల నుంచి మన ఇంద్రియాలని మనం విచ్చలవిడిగా వెళ్ళబడి అలా వాడేసాము. దాని పర్యవాసం ఇప్పుడు మన కర్మలు అనిపించాడంటే ఆ కామంలోను, ఆ క్రోధంలోను, ఆ మోహంలోను ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగించాము, ఎవరికి ఎన్ని కష్టాలు తీసుకొచ్చాము, ఎవరు ఎంతమంది మనం చంపాము అని తెలియదు గత జన్మల్లో. ఇప్పుడు మనని ఆ కర్మల్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ రూపంలో ఎప్పుడు వస్తాయో ఏ రూపంలో వస్తాయో మనం చెప్పలేము. వచ్చినప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ మనకు గందరగోళం పడతాం, మళ్ళీ మనం భగవంతుని తిట్టుకుంటాం, మళ్ళీ ఇప్పుడు లేదా అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరిని మళ్ళీ మనం ద్వేషం పెంచుకుంటాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? మనం ఆలోచించుకోవాల్సింది ఓకే, ఇప్పుడు భగవద్ బాగుంటాం, ఇంద్రియాలని ఎక్కడ పెట్టాలి? కృష్ణ ప్రచారంలో పెడదామా? కృష్ణుడికి మన ప్రసాదం ఉండి ఆయనకి నైవేద్య రూపంలో పెడదామా? అదే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని భగవద్గీత భాగవత రూపంలో మన చెవుల్ని, మన కళ్ళని, మన నోటిని ఉపయోగిద్దామా? ఆయన అలంకరించే క్రమంలో మన నేర్పరితనం, మన స్కిల్స్, టాలెంట్స్ అన్ని కూడా కీర్తన, కథ, మృదంగం, కరతాళాలు, డ్రెస్సులు పుట్టడం వీటిల్లో పెడదామా? ఎక్కడైనా ఎలాగైనా పెట్టచ్చు. మనకి ఏది నచ్చుతుందో, ఏ ఏ కార్యం ఎలాంటి కార్యం వస్తుందో ఆ కార్యంతో భగవంతుడి యొక్క సేవలో మనం నిమగ్నం అవ్వచ్చు. అప్పుడు ఇంద్రియాలు సరైనటువంటి ఇంద్రియార్థములతో కలిసినాయి కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు సచ్చిదానంద విగ్రహం, దివ్యమైన దివ్య పురుషుడు. ఆయన సంబంధించిన ప్రతిదీ దివ్యమైంది. ఆయన ప్రసాదం దివ్యమైంది, ఆయన కథ దివ్యమైంది, ఆయన బట్టలు దివ్యమైనటివే, ఆయన పూలు దివ్యమైనటివి, ఆయన చరణామృతం దివ్యమైనటివే, ప్రతిదీ దివ్యమైంది. ఆయన కీర్తన దివ్యమైంది, ఆయన కోసం చేసే కథ, ఆయన కోసం చేసే కొట్టే మృదంగం, కరతాళాలు అన్ని దివ్యమైనటివి. అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా దివ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఎలాగైతే ఇనుము మామూలుగా చల్లగా, దానికంటూ ఒక కొన్ని లక్షణాలు ఉంటాయి ఇనుముకి. కానీ ఇనుముని తీసుకొచ్చి పొయ్యి ఒక కొలువులో పెట్టామనుకోండి, నిప్పుల కొలువులో, అప్పుడు క్రమక్రమంగా ఏమవుతుంది? ఆ ఇనుము కూడా నిప్పు అయిపోతుంది. సో ఇప్పుడు ఆ కొలువు దివ్యస్థితి అనుకోండి, నిప్పు అనేది దివ్యస్థితిలో ఉందనుకోండి, ఈ ఇనుము అనేది భౌతిక స్థితిలో ఉందనుకోండి, ఈ భౌతిక స్థితిలో ఉన్నటువంటి ఈ ఇనుముని దివ్యస్థితిలో ఉన్నటువంటి నిప్పులోకి పెట్టినప్పుడు ఈ భౌతికమైనటువంటి ఈ స్థితి కూడా ఇప్పుడు ఎర్రగా ఒక దివ్యస్థితిలోకి మారిపోయింది, ఇనుమే మారిపోయింది అన్నమాట. అట్లా ఇవాళ మన భౌతికమైనటువంటి మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా భౌతిక స్థితిలో ఉండొచ్చు. అన్ని భౌతిక విషయాలే మాట్లాడుతూ ఉండొచ్చు, భౌతిక సందర్భాలనే చూస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడి సేవలో, కృష్ణనామాన్ని, కృష్ణుడికి సంబంధించిన విషయాల్లో మనం నిమగ్నం చేస్తామో, ఇంద్రియాలని, మనసు, బుద్ధిని, క్రమక్రమంగా ఎలాగైతే ఇనుము పొలువులో ఉండి అది ఎర్రగా మారిపోయిందో, క్రమంగా భౌతికంగా ఆలోచించే ఇంద్రియాలు, మనసు, ఇవన్నీ కూడా, శరీరం అన్ని కూడా దివ్యంగా మారిపోతున్నాయి అన్నమాట కృష్ణుడి సేవలు. సో కాబట్టి కామము క్రోధము మోహం ఇవన్నీ పక్కకెళ్ళాలి అంటే మాత్రం ఫస్ట్ స్టెప్ ఏంటది, ఇంద్రియాలే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్. ఇంద్రియాలు ఎక్కడ పోతున్నావు అనేది ఇక్కడ మెయిన్ ఛాలెంజ్. సో ఇంద్రియ అంటే మళ్ళీ మళ్ళీ మనం కర్మను అనుభవించాలి అనుకుంటే మాత్రం ఇంద్రియాలు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇది ఆఖరి జన్మ కావాలి, నేను ఎట్టి పరిస్థితి నేను వైకుంఠానికి వెళ్ళిపోవాల్సింది అంటే టైం వేస్ట్ చేసుకోకుండా మన ఇంద్రియాలని సరైన వాటి కృష్ణుడి సంబంధంలో పెట్టాలి. కానీ ప్రతిసారి మనం కృష్ణ సంబంధం పెట్టే అంత కంట్రోల్ మన దగ్గర ఉంటుందా? ఉండదు. అంత మన స్కిల్స్ మన దగ్గర ఉంటాయా? మన దగ్గర ఉండవు. ఎందుకంటే మనలో ఆల్రెడీ ఉన్న త్రిగుణాలు, ఆల్రెడీ ఉన్న త్రిగుణాలు కామక్రోధ మదమాసాలు ఆల్రెడీ మనల్ని లాగుతూ ఉంటాయి కిందకి. మన పాత వాసులు మళ్ళీ మనం దూరం తీసుకెళ్తా ఉంటాయి. మనం పోయి మన మనకు అంత నిజంగా అంత అతీతమైనటువంటి నిగ్రహ శక్తి మన దగ్గర ఉందా? తీసుకుని వెళ్ళి కృష్ణుడు సేవలు ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ పరిస్థితులు పెట్టి మనకు తెలుసో మనకు తెలియదు. అందుకే మనకు లైవ్ గురువు అవసరం. అతను మనల్ని చదివేసి మన మానసిక స్థితి అర్థం చేసుకొని, మన మన స్వభావం అర్థం చేసుకొని, మన వాసనలు అర్థం చేసుకొని, సో మనల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా అని ఆయన వాడుకోగలిగితే మనల్ని మన అదృష్టం అన్నమాట. గురువు మనల్ని వాడుకోగలిగితే మన అదృష్టం. అదే మన బంధువులు మన మిత్రులు మనం వాడుకున్నాడు అది మన దురదృష్టం. ఓకేనా? కాబట్టి గురువు దగ్గర గురువు చేత మనం వాడబడదామా లేదా సమాజంలో మనం వాడబడదామా అనేది మన 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 డిసిషన్. ఇప్పుడు మొత్తానికి ఎవరో ఒకరు మనం వాడుకుంటారు అయితే అది గ్యారంటీ. పిల్లలు వాడుకోవచ్చు, బంధువులు వాడుకోవచ్చు, మిత్రులు వాడుకోవచ్చు, ఎవరైనా మనం వాడుకోవచ్చు, కానీ మొత్తానికి అయితే మనం వాడబడతాం. కృష్ణుడు సంబంధం ఉన్నటువంటి ఆచార్యుడి యొక్క ఇదిలో మనం వాడబడితే మాత్రం మనం వైకుంఠం గ్యారంటీ. కానీ కృష్ణుడు సంబంధంలో వ్యక్తులు మనం వాడుకోకుండా కానున్నట్లయితే ఎవరో ఒకరు మనం వాడుకోవాల్సింది. ఇంకెవరు వాడుకున్నా మనకి మళ్ళీ జన్మ గ్యారంటీ. అది ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఏ పరిస్థితి ఉంటుంది మనం చెప్పలేము. కాబట్టి నేను కృష్ణుడిలో ఉన్నటువంటి భక్తులు లేదా ఆచార్యులు లేదా గురువు యొక్క ఇదిలో నేను నా జీవితం వాడబడ్డు నాకు అవసరం నాకు ఇష్టము అని మనం నిర్ణయించుకోవాలా? లేకపోతే ఇటువైపు ఉన్నటువంటి సమాజంలో ఏదో మన ఏ ఉద్యోగం ఏదో ఒక బాస్ మనం వాడుకుంటూనే ఉన్నాడు, ఏ వ్యాపారంలో కదా ఏ కస్టమర్ మనం వాడుకుంటూనే ఉన్నాడు, రకరకాలుగా వాడుకోవచ్చు. కాబట్టి మన భౌతికంలో ఉన్న వ్యక్తులు మనం ఎక్కువ వాడుకోవాలా? మనకు అస్వతంత్రం ఉంది, ఎప్పుడైనా మనకు అవకాశం ఉంది. కాబట్టి మనం పూర్తిగా అస్వతంత్రం మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా వాడడం, ఏ విధంగా వాడబడడం అనేది మన ఇష్టం. సో వైరాగ్యం, నిజమైన వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు మాత్రమే నిజమైన వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఇక్కడ పూర్తిగా వదిలేయడం అనేది కాదు. అక్కడ ఉందాం కృష్ణుడు ఏది చేయమంటే అది చేయడం వైరాగ్యం. మనకి ఇష్టం లేకపోయినా చేయాలి, చేస్తాం. ఎందుకంటే కృష్ణ భక్తిలో ఇంద్రియాలను జ్ఞానంతో నిమగ్నం చేస్తాం పర్ఫెక్ట్గా. వైరాగ్యం అంటే మనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా శాస్త్రాలు చెప్పినట్టుగా, ఆచార్యులు చెప్పినట్టుగా, లేదంటే భగవంతుడు చెప్పినట్టుగా నిమగ్నం చేయడం అంటే వైరాగ్యం అంటే. అంటే నాకంటూ ఏం లేదు, నాకంటూ ఆసక్తి ఏం లేదు అక్కడ, దాన్ని వైరాగ్యం అంటూ. వైరాగ్యం అంటే నా దగ్గర ఎలాగో లేవు కాబట్టి నేను వైరాగ్యంలో ఉన్నా అంటే అది నిజమైన వైరాగ్యం కాదు. అన్నీ ఉండి కూడా జ్ఞానంతో ఇది నాకు శాశ్వత పరిష్కారం ఇవ్వలేదు, కానీ ప్రపంచం వాళ్ళ కోసం నాకు స్టేటస్ మెయింటైన్ కాబట్టి అది ఉంటుంది. కాబట్టి నేను మా ఇంట్లో మంచం ఉంది, డబుల్ కాట్ మంచం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను మాత్రం కిందే పడుకుంటాను, నాకు కిందే హ్యాపీగా ఉంటున్నాను, ఇది వైరాగ్యం అంటే. కానీ ఇది ఒక స్థాయిలో వైరాగ్యం అంటే, కానీ కృష్ణుడు ఆదేశించినట్టు విషయాలు నియమ నిబంధనలో ఉండడం అది నిజమైన వైరాగ్యం. ఎందుకంటే అక్కడ నాకంటూ ఏమి లేదు, కృష్ణుడికి ఇష్టం కాబట్టి, ఆచార్యుడికి గురువుకి ఇష్టం కాబట్టి నేను చేస్తాను. కాబట్టి భౌతిక ఇతర ఆధ్యాత్మిక మార్గాల్లో ఖచ్చితంగా విఫలమవుతారు, పాల్గు వైరాగ్యం అయిపోతుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళ వైరాగ్యం దెబ్బతినిపోతుంది. ఎందుకంటే వైరాగ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే ఇంద్రియాలు కృష్ణుడు సేవలు పెట్టినప్పుడు వైరాగ్యం వస్తుంది. కానీ ఇతర భౌతిక మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో అసలు వైరాగ్యం కుదరదు. వైరాగ్యం కొంతకాలం వాళ్ళు ప్రయత్నించగలుగుతారు, కానీ ఏదో ఒకరోజు విఫలమైపోతున్నారు. ఎన్నో సందర్భాల్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ వైరాగ్యాన్ని నుంచి వాళ్ళు బయటపడిపోయారు, ఆ వైరాగ్యాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. దాన్ని ఫాల్గు వైరాగ్యం అంటారు. ఫాల్గు అంటే చీటింగ్. సో ఎక్కువ కాలం కూడా ఆ మార్గాలు మనల్ని పూర్తి వైరాగ్య స్థితిలో తీసుకువెళ్ళలేదు. అందుకనే కర్మలు, జ్ఞానులు, యోగ తపస్సులు, సిద్ధులు భక్తికి ఉంటేనే ఫలితం ఉంటేనే భక్తి ఉంటేనే ఫలం కూడా వస్తుంది వాళ్ళకి. అంటే కర్మయోగంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, జ్ఞానయోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, యోగులు కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క గోల్ అచీవ్ అవ్వాలి సరే, వాళ్ళ ఎంతో కొంత భక్తి ఉండాల. భక్తి అనే ఎలిమెంట్ లేకపోతే, కృష్ణుడి మీద భక్తి లేకపోతే ఈవెన్ వాళ్ళు ఎంచుకున్న మార్గంలో వాళ్ళు ఫలితం పొందలేరు, పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ రాలేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుడు అన్నాడు, స్థితప్రజ్ఞుడు అనేవాడు తన చైతన్యాన్ని పూర్తిగా నా మీద నిమగ్నం చేస్తాడు. అంటే దాని ఇంటర్ మనకి ఏం చెప్తున్నాడు, స్థితప్రజ్ఞుడు కావాలనుకుంటే మాత్రం కృష్ణుడి మీద పెట్టాలి మన మనసును తీసుకుని వెళ్ళి, ఇంకెవరి మీద కాదు, ఇంక దేని మీద కాదు. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు అవ్వాలంటే మాత్రం ఓన్లీ క్వాలిఫికేషన్ అండి కృష్ణుడి మీద మనసు పెట్టడమే మెయిన్ క్వాలిఫికేషన్. సో కాబట్టి మనం గమనించినప్పుడు, సో ఇవాళ నేను మిగతా రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి, టైం లేదు ఇప్పుడు, మీద రేపు బహుండు దయ ఉంటే రేపు మళ్ళీ రేపు ఈ క్లాస్ కంటిన్యూ చేద్దాము. ఇక్కడ ఇక్కడ నిరాకారవాదులు, భక్తుల నిమగ్న విధానం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది, దాంట్లోకి వెళ్ళామంటే కొంచెం టైం పడుతుంది, బట్ నేను క్లోజ్ చేస్తాను ఈ సెషన్. కాబట్టి ఈ రెండు క్లాసుల్లో ఈ ఒక క్లాస్ మనం చెప్పుకుంది ఏంటంటే, ఇంద్రియాలు, ఇంద్రియార్థములతో తదేకంగా వాటి మీద మనం ధ్యాస పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగితే ఖచ్చితంగా అటువంటి కామం వస్తుంది, కామం ఉంది క్రోధం వస్తుంది. అయితే ఆసక్తి లెవెల్లో మనం దొరకకపోతే నాకు కావాల్సిందే అనుకుంటాం, అది అప్పుడు దొరకకపోతే క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. అప్పుడే దొరకకపోతే నెక్స్ట్ ఏమవుతుంది, మోహం వస్తుంది. అయితే ఆ భాషలో ప్రభుపాదులు అంటారు, ఇంద్రియాలను ఉన్నత స్థితిలో పెట్టాల్సిన బాధ్యత మనది. అది ఉన్నత స్థితి ఏంటంటే కృష్ణలో పెట్టడం, కృష్ణుడు చెప్పినట్టుగా పెట్టడం. సో ఇది పెద్దవాళ్ళ బాధ్యత, గురువు బాధ్యత చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే సంస్కారాల అలవాట్లు అన్నీ కూడా ఎవరికైనా కూడా చిన్నప్పుడు ఆ స్థితిలో వాళ్ళకి ఏం ఉండదు, అంటే జ్ఞానం లేదు, జ్ఞానేంద్రియాలు డెవలప్ అవ్వవు కాబట్టి ఒట్టి కర్మేంద్రియాలు ఉంటాయి. కర్మేంద్రియాలు మనం డైరెక్ట్ చేయాలి, అంటే కర్మేంద్రియాలు డైరెక్ట్ చేసే క్రమంలో వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. అలవాటు చేసే క్రమం తర్వాత జ్ఞానేంద్రియాలు పెరిగిన తర్వాత, లేదా జ్ఞానం జ్ఞానేంద్రియాలు పెరిగిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్ గా జ్ఞానం చెప్పిన ప్రకారంగా ఇంద్రియాలు పనిచేస్తాయి. ఓకే, కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ ఇంద్రియాలను సరైన విధంలో డైరెక్ట్ చేసుకొని మనస్సులోకి వెళ్ళాలా, అధోగతి పాలవ్వాలి అనేది మన చేతుల్లో ఉంది. అది తర్వాత ఏమైంది, సో దేవతలు సైతం అతిథులు కాదు దీనికి, దేవతలు సైతం వీటిలో పడుతున్నాం. అంత క్రోధం నుంచి మోహం వస్తుంది, తర్వాత మోహం నుంచి స్మృతి విభ్రమ, తర్వాత బుద్ధి నాశనం అవుతుంది. అయితే మొత్తానికి ఏంటంటే కృష్ణ భక్తి వల్లనే మనం నిజమైన వైరాగ్యంలోకి వెళ్ళగలుగుతాము. ఆ నిజమైన వైరాగ్యం అంటే కృష్ణుడు చెప్పినట్టుగా జీవించడం. కృష్ణ భక్తిలోకి ఎంతో కొంత ప్రవేశం లేకపోతే ఈవెన్ మనం అనుకున్న మన లక్ష్యాలు కూడా మనం చేరలేము. అండ్ కృష్ణ భక్తులకి అతి కాకుండా ఇంకా వేరే ఏ అనేక మార్గాల్లో మనం వైరాగ్యం తెప్పించాలని ట్రై చేస్తే, అంటే మనం ప్రాక్టీస్ చేస్తే కనుక మనం ఎక్కువ కాలం కూడా ప్రాక్టీస్ చేయలేము. డెఫినెట్గా ఎక్కడో దగ్గర మళ్ళీ మనం పతనం అవుతాం. ఇంకా మనం చెప్పుకున్నాం సౌవర్యముని గురించి. సో తాను ఇందులో కంట్రోల్ చేయాలనుకుంటున్నాడే కానీ కృష్ణుడికి అది అర్పించడం లేదు వాటిని. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల అతను చేసినా కూడా అది కూడా సముద్రంలో రెండు చేపలు కావడంతో అతను కంప్లీట్గా అతను అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, నిజంగా ఎవరైతే సరే నిజంగా ఇవాళ మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాం, ఉన్నత స్థానాలకు వెళ్ళాలనుకుంటున్నాం, మనసును కంట్రోల్ చేయాలనుకుంటున్నాము, ఈ భౌతిక ప్రపంచంలో ఆకర్షణలు మన మనల్ని అధోగతి పాలు చేయకుండా మనం పోరాడాలి అనుకుంటే మాత్రం ఒకటే మార్గం ఏంటంటే క్రమక్రమంగా మనం హరే కృష్ణ మంత్రం జపం స్టార్ట్ చేయడం, క్రమక్రమంగా మనం భగవంతుడి సేవలు తీసుకోవడం, భగవద్గీత భాగవతం చదవడం, ఉత్సవాల్లో పాల్గొనడం, ఇవన్నీ మనల్ని మనకి ఉన్నత రుచిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. సో ఇవాళ ఒక కుటుంబం కదా 20 మాలు 50 మాలు 100 మాలు 120 మాలు ఒకే రోజులో చేయగల స్థితికి వెళ్తున్నాము అంటే మనం కృష్ణ సంబంధంలోకి తీసుకొచ్చిన ఒక సర్వసాధారణ వ్యక్తికి మీకున్న సంబంధంలో ఇంత చేయగలిగినప్పుడు ఇంకా దేవాది దేవుడు శ్రీకృష్ణుడికి మరి నిజంగా ఆయన ఎవరో తెలుసుకుంటే నిజంగా ఆయన ఉన్న ఆ ప్రేమ ఆ కరుణ ఆ దయ దేవాదేవుడు ఒక దేవుడు అసలైన స్వరూపం మనం అర్థం చేసుకోగలిగితే ఆయన గుణాలు మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎంత చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం చూడండి ఆలోచించండి. ఒకప్పుడు మీరందరూ 2 మార్లు చేయాలంటేనే కష్టం అనుకునేవాళ్ళు, ఎక్కడ టైం ఉంది అనుకునేవాళ్ళం, కానీ ఇవాళ మన కరోనా సమయంలో మనం ఇవన్నీ మనం చేయాలి అందరి కోసం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 70% మీరు 32 రౌండ్స్ చేస్తున్నారు అన్ని, అంటే వైపు వ్యాపారమో లేదా ఉద్యోగమో లేదా ఇంట్లో పనులు బాధ్యతలు అన్ని గృహస్థులుగా అన్ని పనులు చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన టైం ఎలా వచ్చిన టైం అంత నమ్మకం ఎలా వచ్చింది? సో ఒక సర్వసాధారణ వ్యక్తితో ఉన్న సంబంధానికే మీరు ఇంత చేస్తే ఇంకా దేవాదేవుడు శ్రీకృష్ణుడితో ఉన్న సంబంధాలు తింటే మనం ఏం చేయగలుగుతాం మీరు ఆలోచించండి, ఏ స్థితిలో చేయగలుగుతాం ఏ స్థాయిలో చేయగలుగుతాం మీరు ఆలోచించండి. సో ఇవన్నీ కూడా అసిత ప్రజ్ఞుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, కృష్ణుడి మీద ఎవరైతే వాళ్ళ మనసుని బుద్ధిని లేకపోతే ఇంద్రియాలని వచ్చిన పెడతారో ఈ భౌతిక జగత్తు యొక్క ద్వందాలకి రెండు అలజడులకి రెండు ఆకర్షణలకి అతను బయటపడతాడు. భౌతిక ప్రపంచం మారదు, సమస్యలు ఆగకుండా ఉండవు, ఎప్పుడైనా ఏదైనా మన జీవితంలో ఎన్నో రకాల అలలు వస్తూనే ఉంటాయి. కృష్ణుడు మాత్రం నేను ఈ అలలు ఆపేస్తాను, ఈ అలజడులు ఆపేస్తాను, ఈ ద్వందాలు నేను ఆపేస్తాను ఎక్కడ కూడా మనకు మాట ఇవ్వట్లేదు అని ఇంకో ఒక మాట మాత్రం ఇస్తున్నాడు, నువ్వు ఈ సాధన మార్గంలో తీసుకువెళ్తే ఈ బుద్ధి యోగాన్ని నువ్వు స్వీకరిస్తే ఈ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు స్వీకరిస్తే లేదా ఈ భక్తి యోగాన్ని నువ్వు స్వీకరిస్తే నువ్వు ఖచ్చితంగా ఈ ద్వందాలకి ఈ అలజడులకి ఆందోళనకి నువ్వు బయట రాగలుగుతావు అని ఈ భరోసా ఇస్తున్నాడు. మార్గంలో వెళ్ళే వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు, అది భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాలని మాత్రం ఆయన మాట ఇవ్వట్లేదు. కాబట్టి ఆయన కావాలనుకున్న వాళ్ళు మార్గాన్ని ఫాలో అయితే వీటి గురించి మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం రాదు, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. ఎలాగైతే మనం ఇంటి నుంచి ఇంటిని బయటికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వర్షం వస్తుంది, మనం వెళ్ళేసి వర్షంలోకి వచ్చినప్పుడు వర్షాన్ని మనం కోపంగా చూడలేము మనం, లేదా వర్షాన్ని బెదిరించలేము మనం, వర్షం వచ్చి తడుస్తుంది అంతే తడుస్తాం. నా మీద ఎందుకు పడతావు నువ్వు, నేను పోయేటప్పుడు నువ్వు ఎందుకు పడతావు, అయిన కుదరవు ఇంకా అది రావాల్సిన టైంలో వస్తూనే ఉంటుంది, అది మన ఆర్డర్లో లేదు, కానీ మనం తడవకుండా మనం ఉండొచ్చు, మన ఏర్పాట్లు చేసుకోవచ్చు. కొన్ని ఒక గుడి తీసుకెళ్ళొచ్చుకోండి, గుడుగు తీసుకెళ్తే మనం ఆ వర్షానికి మనం అంత ప్రభావితం కావు, మనం ఎంతో కొంత సేఫ్ మనం ట్రావెల్ అయిపోతాం మనం. అలాగే ఈ భౌతిక ప్రపంచం యొక్క అలజడులను మనం ఆపలేము, జన్మ మృత్యు జరా వ్యాధి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలు గ్యారంటీ, దుఃఖాలయం మహాశ్వతం అంటున్నాడు దేవాదేవుడు. బట్ నేను తప్పించుకోవచ్చు దాంట్లో నుంచి ఏది ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించినప్పుడు, కాబట్టి మనకి లెసన్ చాలా క్లియర్గా ఉంది కృష్ణుడు చెప్పినట్టుగా. మనం క్రమంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఆయన ఏంటి ఆ మార్గాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలని ఆలోచించాలే తప్ప భౌతిక ప్రపంచం గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు, ఎందుకంటే అదే దాని స్వభావం ఇంతే అన్నమాట. కాబట్టి ఇక్కడ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను, మిగిలింది మళ్ళీ రేపు భగవన్ దయ ఉంటే కృష్ణుడు అంటే రేపు కంటిన్యూ చేస్తాను. శ్రీల ప్రభుపాదకి అనంత కోటి వైష్ణవు భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత ప్రేమ. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్న